ఈరోజు మనం శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 5వ స్కందం 17వ అధ్యాయం. సో గంగా నది ఎలా అవరోహించింది, సో ఆ విషయాలు మనం చర్చించుకుందాం అండి ఈ అధ్యాయంలో. సో మంగళాచరణ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావతూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశం. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యాందామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభాను సుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 5వ స్కందం 17వ అధ్యాయం మొదటి శ్లోకం. సో ఇది కూడా పోస్ట్ ఫార్మాట్లో ఉంది వచన రూపంలో. సో మనం అనువాదం మరియు తాత్పర్యం చర్చించుకుని ముందుకెళ్దాం. సో శుభదేవ గోస్వామి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. ఓ రాజా, విష్ణువు భోక్త, ఆయనే యజ్ఞపతి. ఆయన వామనదేవ రూపంలో బలిమహారాజు ఎక్కడైతే యజ్ఞం చేస్తాడో ఆ స్థలానికి వచ్చారు. దాని తర్వాత ఆయన అక్కడ వచ్చిన తర్వాత ఆయన ఎడమ పాదాన్ని ఎత్తినప్పుడు పైన ఈ యొక్క బ్రహ్మాండం ఒక పొరను చీల్చుకొని అక్కడ ఒక రంధ్రం ఏర్పడింది. ఈ భగవంతుడి యొక్క పాదాల యొక్క బొట్టని వేలుతో. సో ఆ సమయంలో ఆ రంధ్రం నుంచి కారణ సముద్రం నుంచి నీరు ఈ యొక్క బ్రహ్మాండంలోకి ప్రవేశించాయి. ఈ యొక్క పాద పద్మాలని స్పర్శిస్తూ, భగవంతుడి యొక్క పాదాలని స్పర్శిస్తూ, సో ఈ విధంగా భగవంతుడి యొక్క పాదాలని కడుగుతూ, సో దానికి ఉన్న కుంకుమ రెడ్ కలర్ పౌడర్ అది తగిలి ఈ నీరంతా కూడా ఒక మంచి పింక్ కలర్ నీరుగా మారి ఇది ప్రవేశించింది. ఈ యొక్క నీరు ద్వారా దీన్ని స్పర్శించడం వల్ల ఈ గంగానది, ఇదే గంగానది, గంగా జలాన్ని స్పర్శించడం వల్ల ఒకరి మనస్సు ఇంకా అన్ని రకాల భౌతిక కల్మషాల నుంచి ముక్తి చెందుతుంది, మనస్సు శుద్ధమైపోతుంది. సో ఆయన ఎంతమంది ఆ గంగా జలాల్లో స్నానం చేసినా టచ్ చేసినా కానీ గంగా జలాలు మాత్రం శుద్ధంగానే ఉంటాయి. ఎందుకంటే గంగా జలం అనేది భగవంతుడి యొక్క పాద పద్మాలని డైరెక్ట్గా స్పర్శించింది కనుక. అందుకనే ఈ గంగానది పేరు వచ్చేసి విష్ణుపది అని కూడా ఒక పేరు ఉంది. దాని తర్వాత ఈ గంగానదికి ఎన్నో పేర్లు వచ్చాయి, జాహ్నవి, భగీరథి అని ఇంకా ఎన్నో పేర్లు దానికి వచ్చాయి గంగానదికి. ఇలా 1000 మిలీనియమ్స్ 1000 మిలీనియంల తర్వాత ఆ గంగానది ఎక్కడికి వచ్చిందంటే ఆ పొరలోంచి బ్రహ్మాండంలో ప్రవేశించిన తర్వాత అది ధ్రువలోకానికి చేరుకుంది. గంగానది పైన నుంచి ధ్రువలోకానికి. సో ధ్రువలోకమే ఈ యొక్క బ్రహ్మాండంలో అన్నిటికన్నా పైన ఉన్న లోకం. సో ఈ ధ్రువలోకానికి చేరుకుంది అక్కడ. అందుకనే ఈ ధ్రువలోకాన్ని కూడా విష్ణుపద అని కూడా అంటారు, ఎక్కడైతే విష్ణు పాదాలు ఉన్నాయని. సిచ్యువేటెడ్ ఆన్ లార్డ్ విష్ణుస్ లోటస్ ఫీట్ అండ్ విష్ణు పాదాల పైన అది ఉంటుందని. సో విధంగా ఈ గంగా నదిని అందుకనే పతిత పావని అంటారు అన్నమాట. ఇలాంటి అన్ని పాపాలను, ఎంత పతితులైనా వాళ్ళ పాపాన్ని తొలగించేస్తుంది గంగా నది. అందుకనే ఎవరైనా సరే ఇలా గంగా నదిలో స్నానం చేస్తే వారు బహిరంగంగా అన్ని కలుషిత మురికి నుంచి కూడా క్లీన్ అయిపోతారు, రోగాల నుంచి కూడా నయమైపోతారు, అలాగే లోపల నుంచి కూడా చేతన కూడా శుద్ధమైపోతుంది, క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ప్రభుపాదులు అందుకే రాస్తున్నారు అన్నమాట. అంటే లోపల మన మనస్సు శుద్ధమై భగవంతుడికి భక్తి చేసుకునేదానికి అనుకూలంగా మారుతుంది మన మనస్సు. అందుకని మనం చూస్తాం చాలామంది ఋషులు మునులు భక్తులు కూడా, మన ఆచార్యులు కూడా చాలామంది గంగా నది ఒడ్డున వచ్చి నివసించడానికి ప్రయత్నించారు. అక్కడ గంగా నది ఒడ్డున ఉండి భజన కీర్తన సాధన చేసుకోవడానికి ప్రయత్నించారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఫులియా ఉంది, అక్కడ హరిదాస్ ఠాకూర్ అక్కడ వచ్చేందుకు సెటిల్ అయ్యారు. ఎందుకంటే దగ్గరలో గంగానది ఉంది. సో గంగానది ఒడ్డునే ఉండి అక్కడ ఆయన ప్రతిరోజు 300,000 నామాలు హరినామాలు జపం చేస్తున్నారు. ఇంకా దగ్గరలోనే అక్కడ నుంచి శాంతిపూర్, శాంతిపూర్ కూడా ఏంటంటే గంగానది ఒడ్డున. అక్కడ అద్వైత ఆచార్య కూడా అక్కడ వచ్చి తన ఇల్లుని ఎందుకు చేసుకున్నాడు అంటే గంగానది ఒడ్డున కాబట్టి. సో అలాగా నవద్వీప్లో కూడా, మాయాపూర్లో కూడా చాలామంది ఆచార్యులు భక్తులు అందరూ వాళ్ళ ఇల్లుల్ని నది ఒడ్డు, గంగానది ఒడ్డు దగ్గరనే వాళ్ళు నివసించడానికి వాళ్ళు ప్రయత్నించారన్నమాట. సో ఇలా భక్తులు ఇంకా చాలామంది ముందు కూడా ఋషులు మునులు ఆచార్యులు అందరూ కూడా ఇలా గంగానది ఒడ్డున నివసించి భక్తి చేసుకుంటారు. ఎందుకంటే గంగానదిలో స్నానం చేయడం, గంగానదిని చూడడం, గంగానది గాలి స్పర్శించడం, గంగానదిని స్పర్శించడం, గంగానది గంగా జలాన్ని తాగడం, దీని ద్వారా ఇది మన భక్తికి చాలా అనుకూలమైన వాతావరణాన్ని, మనస్సుని, చేతనను సృష్టిస్తుంది కనుక. సో ఈ విధంగా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ధ్రువ మహారాజు మనకు తెలిసిందే, ఉత్తానపాద యొక్క పుత్రుడు, ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఇంకా ఆయన ఎంతో నిష్ఠతో భక్తి చేసుకున్నాడు. సో ఆయన తెలుసుకున్న, ఆయనకు తెలుసు గంగానది యొక్క గొప్పతనం. అందుకని గంగానది ఏ జలాలైతే విష్ణువు యొక్క పాదాలని కడిగాయో, ధ్రువ మహారాజు అతను తన యొక్క ధ్రువలోకంలో నివసిస్తున్నాడు ఈరోజు కూడా. ఆయన ఈ గంగా జలాల్ని తన తలపైన ఎంతో భక్తితో శ్రద్ధతో తన తలపైన పెట్టుకుంటాడు గంగా జలాల్ని. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తన హృదయంలో కృష్ణుడి గురించి ఎప్పుడు చింతిస్తూ ఉంటారు, తద్వారా ఆయనకి ఎటువంటి చింత లేదు ఇంకా వేరే. ఇంకా ఆయన ఎప్పుడు అలా భగవంతుడి ధ్యానంలో ఉంటాడు కాబట్టి భగవచ్చేతంతో ఆయన యొక్క సగం మూసుకున్న సగం తెరుచుకున్న కళ్ళల్లోంచి నీరు, కన్నీళ్ళు కూడా కారుతూ ఉంటాయన్నమాట. ఇవన్నీ అంటే ఒక మహాభాగవత లక్షణాలు అన్నమాట. ఇంకా అలా మొత్తం శరీరం అంతా పులికించిపోయి ఉంటుంది. సో ఇక్కడ ధ్రువ మహారాజు మహాభాగవతుడు కనుక ఇలాంటి మహాభాగవత లక్షణాలు ఇలా ఉంటాయన్నమాట. ధ్రువ మహారాజు అలా ఎప్పుడు అంటే కళ్ళల్లోంచి నీరు కారుతూ ఉంటాయి, శరీరం అంతా పులికించిపోయి ఉంటుంది, ఎప్పుడు భగవచ్చేతంతో నిండి ఉంటాడు, గంగా జలాన్ని తలపైన తీసుకుంటాడు. సో ఎందుకంటే ఆయన గంగాజలం యొక్క గొప్పతనం తెలుసుకుంటాడు. సో ఇలాంటి వారిని మహాభాగవత్ భక్తులు అంటారు. సో మహాభాగవత్ భక్తుల యొక్క లక్షణాలు అన్నమాట ఇవి. సో మనకు శ్రీచైతన్య మహాప్రభు కూడా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు భగవంతుడు శ్రీచైతన్య మహాప్రభు రూపంలో ఆయన ఒక మహాభావం, రాధారణి ఒక మహాభావం తీసుకొని ఒక మహాభాగవత్ భక్తుడు యొక్క చేతన ఎలా ఉంటుందని ఆయన జీవితం ఉదాహరణ ద్వారా వ్యక్తం చేశారు. అందులో ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే జగన్నాథ్ పురిలో ఉన్నాడో లాస్ట్, ముఖ్యంగా లాస్ట్ సంవత్సరాలు, లాస్ట్ ఒక 6 ఇయర్స్ అలాంటి టైంలో ఆయన సంపూర్ణంగా ఒక కృష్ణుడితో ఒక విరహ భావనలో ఎలా వ్యవహరిస్తారో ఒక వ్యక్తి సంపూర్ణమైన భగవత్ చేతనలో మునిగి విరహ భావనలో. సో ఆయన జగన్నాథ్పురిలో ఆ యొక్క అష్టసాత్విక వికారాలని అన్నింటినీ కూడా ప్రదర్శించాడు అనమాట. మహాభాగవత లక్షణాలన్నీ కూడా ఆయన నిజ జీవితంలో ప్రవేశించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవి చూశారనమాట, చేతన మహాప్రభు ఈ మహాభాగవత లక్షణాలన్నీ ఇలాంటివి. సో ఇవన్నీ కూడా చైతన్య చరితామృతంలో విస్తృతంగా వర్ణించబడ్డాయి. సో అది చర్చించుకున్నప్పుడు చూద్దామండి. సో దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ ధ్రువలోకానికి కింద 7 సప్తర్షులు ఉంటారు. సప్తర్షులు మీరు పేరు ఉంటారు, మరీచి, వశిష్ట అత్రిముని ఇంకా ఇలాంటి వాళ్ళందరూ కూడా సప్తర్షులు. వాళ్ళ లోకాలు ఉంటాయి అక్కడ, సప్తర్షులు ఉండే గ్రహాలు ఉంటాయి అక్కడ ధ్రువలోకం కిందే. సో వాళ్ళు కూడా ఈ గంగానది యొక్క పవిత్రత గొప్పతనం తెలుసుకొని తెలుసు కాబట్టి ఈ రోజుకి కూడా వాళ్ళు ఆ గంగా జలాల్ని వారి యొక్క జట, వాళ్ళకు జుట్టు జట ఉంది, ఆ జటలో గంగా జలాన్ని పెట్టుకుంటారంట. ఎందుకంటే ఇది అన్నిటికన్నా విలువైన సంపద ధనం అనే విషయం వాళ్ళు అర్థం చేసుకొని, ఎందుకంటే అన్ని రకాల తపస్సులు చేసిన ఫలితం మనకి గంగా జలాల ద్వారా లభించేస్తుంది తలపైన ధరించి. సో అందుకనే ఈ విధంగా వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకునే భక్తులు కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలను వదిలేసి వాళ్ళు ముఖ్యంగా ఈ జ్ఞానులు ఏంటంటే ముఖ్యంగా ఈ మోక్షం అన్నమాట వాళ్ళకి. అదే మోక్షం ఎలాగైనా భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో విలీనైపోవడం అదే వాళ్ళ జీవిత లక్ష్యం. కానీ భక్తులు అలా కాదను, భక్తులు ఏంటంటే భగవంతుడి భక్తి సేవ చేసుకోవాలి భక్తి భావనతో. సో ఈ 7 మంది సప్తర్షులు కూడా వీళ్ళు భక్తులు అన్నమాట. సో అందుకని వీరు అలా ఎప్పుడు భక్తి భావనతో ఉంటారు, ఇంకా గంగా జలాన్ని వారి యొక్క జటల పైన ధరించి ఉంటారు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారంటే గంగా జలం ఎంత గొప్పదంటే మహామహాభక్తులు ధ్రువ మహారాజు వంటి వారు సప్తర్షులు వీళ్ళందరూ కూడా వాళ్ళ నెత్తిపైన తలపైన ఈ గంగా జలాన్ని ధరిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళందరూ మంచి భక్తులు, మహాభక్తులు. సో అదన్నమాట ఇక్కడ రాసింది. సో ముఖ్యంగా ఈ విధంగా ధ్రువలోకం తర్వాత దాని కింద ఉన్న సప్తర్షుల యొక్క లోకాలు అన్నింటినీ శుద్ధపరిచిన తర్వాత గంగానది అక్కడి నుంచి ఇప్పుడు ఆకాశ మార్గంలో ఎలా ప్రయాణిస్తుందంటే దేవతలు కొన్ని కోట్లాది ఆకాశ విమానాల్లో, ఆకాశంలో అంతరిక్షంలో ప్రయాణించే అక్కడ విమానాలు ఉంటాయి. ఆ విమానాల్లో ఈ జలాల్ని, గంగా జలాల్ని ఆకాశ మార్గంలో తీసుకెళ్లారంట. తద్వారా అది నెక్స్ట్ చంద్రలోకానికి, దాని తర్వాత అక్కడి నుంచి బ్రహ్మలోకానికి. ఎక్కడైతే బ్రహ్మలోకం ఎక్కడుంది అంటే బ్రహ్మ ఉండే స్థలం ఎక్కడ, ఇది బ్రహ్మ ఉండే వాని టౌన్షిప్ అన్నమాట. మేరు పర్వతం పైన మనం చర్చించుకున్నాం కదా, జంబూ ద్వీపంలో మధ్యలో సెంటర్లో మేరు పర్వతం ఉంటుంది. ఆ మేరు పర్వతం పైన సెంటర్లో బ్రహ్మదేవుడి యొక్క టౌన్షిప్ ఉంటుంది, ఆయన ఉండే ఇల్లు. సో అక్కడికి చేరుకుందంట గంగానది, అంటే మేరు పర్వతం పైకి చేరుకుందంట. సో ఈ గంగానది అనేది కారణ సముద్రం నుంచి అక్కడ మన కారణ సముద్రంలో, యాక్చువల్లీ కారణ సముద్రమే అది, మన బ్రహ్మాండం యొక్క పొర చీల్చుకొని అంటే భగవంతుడు అది పొరను చీల్చినప్పుడు బ్రహ్మాండాన్ని, అక్కడి నుంచి ప్రవేశించి విష్ణు అంటే వామన దేవుడి యొక్క పాదాలని కడిగి అక్కడి నుంచి ధ్రువలోకానికి వచ్చి, ధ్రువలోకం తర్వాత దాని కింద ఉన్న సప్తర్షి లోకాలకు వచ్చి, అక్కడి నుంచి ఎన్నో ఆకాశ మార్గాన్ని ఎన్నో కోట్లాది ఆకాశ విమానాల్లో దేవతలు దాన్ని తీసుకొని చంద్రుడి దగ్గరికి వచ్చారు. ఆ చంద్రుడు నుంచి, చంద్రగ్రహాన్ని నుంచి ఇప్పుడు మేరు పర్వతం పైన ఉన్న బ్రహ్మదేవుడి యొక్క చోటు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే జలాలు, ఈ గంగానది వచ్చింది, ఇదే మేరు పర్వతం లేకపోతే సుమేరు పర్వతం అంటాము. ఈ విధంగా గంగా జలాలు ఫైనల్గా ఏంటంటే అక్కడి నుంచి మెల్లిమెల్లిగా హిమాలయాల వరకు వచ్చి, అక్కడ హిమాలయాల నుంచి మన భారతవర్షం భారతదేశానికి వస్తాయి. సో తద్వారా భారతదేశాన్ని కూడా శుద్ధపరుస్తాయి, భారతదేశ భూమిని కూడా. సో అది ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆకాశ మార్గాన్ని అక్కడ దేవతలు ఉపయోగిస్తారు విమానాలు, అవి ఇలా ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి గంగా జలాన్ని తీసుకెళ్ళాయి. సో ఇలాంటి విమానాలు ఇంకా మన సైంటిస్టులు కనుక్కోలేకపోయారు అనమాట. ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటారు వేరే గ్రహం పైన వెళ్ళడానికి, కానీ చాలాసార్లు విఫలమైపోతూ ఉంటారు. ఇంకా చాలాసార్లు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంకా పవర్ షార్టేజు, ఎర్త్ పైన భూమి మీద పవర్ కూడా లేదు, కరెంట్ ప్రాబ్లం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ పవర్ షార్టేజ్ ఉన్నాయి. సో మన వాళ్ళు ఏంటంటే చాలా ట్రై చేస్తున్నారు కానీ ఇప్పటివరకు సాధించలేకపోయారు ఇవన్నీ కూడా. అందుకనే ఇక్కడ ప్రభుపాద గారు చెప్తున్నారు అనమాట. సో అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దేవతాలోకాలు ఎలాంటివి ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎంత, వాళ్ళు ఎంత అడ్వాన్స్ అనే విషయం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు చాలా అహంకారం కదా, మనం చైన్స్ చాలా అహంకారం కదా, బాగా మనం అడ్వాన్స్ అయిపోయామనేసి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ మనకు శాస్త్రాలు చదివితే అర్థమైపోతుంది అనమాట మనం ఎంత బ్యాక్వర్డ్ ఉన్నామనేది. అసలు ఎంత వెనకబడి ఉన్నాం అనే విషయం. భౌతికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం, ఆధ్యాత్మికంగా ఎలాగో వెనకబడి ఉన్నాం కానీ భౌతికంగా కూడా చాలా అహంకారం కదా జనాలకి ఇవ్వాలి, రేపు వాళ్ళకి ఎంతో అడ్వాన్స్మెంట్ చేసింది సైన్స్ అని. సో అందుకే ప్రభుపాల గారు అక్కడ చెప్తున్నారు కూడా ఇంకా చాలా వెనకబడి ఉన్నాం మనం, దేవతల దగ్గర ఉన్నట్టు ఇటువంటి విమానాలు మన దగ్గర ఇంకా లేవు అవునా. సో ఇప్పుడు మేరు పర్వతం పైన గంగా నది పడ్డ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు నాలుగు దిశలలో ఇది ప్రయాణిస్తుందన్నమాట, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో తూర్పు ఇప్పుడు పైన నుంచి పడింది కదా, ఇప్పుడు ఆ మేరు పర్వతం నుంచి ఫోర్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తుంది అన్నమాట, నాలుగు దిక్కుల నుంచి ప్రయాణిస్తుంది. సో అవి నాలుగు దిక్కుల నుంచి ప్రయాణించినప్పుడు ఇదే గంగకి నాలుగు పేర్లు వచ్చేస్తాయి అన్నమాట, సీత, అలకనంద, చక్షు, ఇంకా భద్ర. సో ఇవి నాలుగు సైడ్ల నుంచి ప్రవహిస్తూ ఫైనల్గా వెళ్ళేసి సముద్రంలో కలుస్తుంది అవునా, ఈ సముద్రంలో కలుస్తుంది. సో నాలుగు సైడ్ల నుంచి ఎలా ప్రయాణిస్తుంది, ఏ వర్షాలు, ఇప్పుడు మొత్తం కింది ఉండి ఏంది భూమండలం కదా, ఇప్పుడు భూమండలం మీదకి వచ్చిందనమాట. సో బ్రహ్మాండం పొరను తీల్చుకున్న గంగ ఇప్పుడు భూమండలం వరకు ఎలా చేరుకుందని, ఇప్పుడు భూమండలం నుంచి భూమిదికి ఎలా వచ్చిందో కూడా చెప్తారు. సో నాలుగు దిక్కుల నుంచి ఇప్పుడు బేసికల్లీ ఇక్కడ భూమండలంలో మొత్తం ఎన్ని ద్వీపాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా ఇప్పుడు జంబుద్వీపం, మధ్యలో జంబుద్వీపం, ఏడు ద్వీపాలు మధ్యలో జంబుద్వీపం, జంబుద్వీపంలో తొమ్మిది వర్షాలు ఉన్నాయి, అందులో ఒకటి భారత వర్ష. సో ఈ తొమ్మిది వర్షాలకి ఎలా ఇప్పుడు గంగా నది అనేది ప్రవహిస్తుంది అనే విషయం ఇప్పుడు మనం చర్చించుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు సీత అనే ఒకటి ప్రవహిస్తుంది కదా, అది బ్రహ్మపురి నుంచి, మేరు పర్వతం పైన ఉన్న బ్రహ్మపురి నుంచి, అది అక్కడ నుంచి కేశరాచల పర్వతారాల మీద నుంచి, అవి కూడా మేరు పర్వతం సమానంగా హైట్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఆ మౌంటైన్ నుంచి అక్కడి నుంచి మళ్ళీ కేశరాచల పర్వతాన్ని నుంచి గంధమాదన పర్వతం వైపు వెళ్తుంది, దాని నుంచి అక్కడి నుంచి భద్రాశ్వ అనే వర్ష, ఆ వర్షలోకి ఆ నీరు వెళ్తుందన్నమాట, సీత అనే ఒక గంగానది యొక్క ధార. సో అక్కడికి వెళ్తుంది, ఫైనల్లీ ఇట్ రీచెస్ సాల్ట్ వాటర్ ఇన్ ద బెస్ట్, ఇది పడమర వైపు అనమాట, పడమర వైపు సాల్ట్ వాటర్ అని, ఓషన్ అంటే సాల్ట్ వాటర్. ఇప్పుడు మన జంబూ ద్వీపం చుట్టూ సాల్ట్ వాటర్ ఓషన్ ఉండేది, జంబూ ద్వీపం చుట్టూ ఉప్పు నీటి సముద్రం ఉండేది అవునా. సో ఈ ఉప్పు నీటి సముద్రం ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, అలా భద్రాశ్వ నుంచి ఇప్పుడు పడమర వైపు ఉన్న ఉప్పు నీటి సముద్రంలో కలిసిపోతుంది, అంటే ఇది వెస్ట్ సైడ్ లైన్ అనమాట. సో నాలుగు దిక్కులు వెళ్తుంది కదా గంగా, ఇది వెస్ట్ది సీత. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చక్షు. చక్షు అనేది ఇప్పుడు మేరు పర్వతం నుంచి మాల్యవాన్ పర్వతం పైకి వెళ్తుంది, మాల్యవాన్ పర్వతం నుంచి కేతుమాల వర్షానికి వెళ్తుంది, కేతుమాల వర్ష ఇది కూడా ఒక వర్ష. అక్కడి నుంచి అది మళ్ళీ ఇది కూడా సముద్రం, ఉప్పునీటి సముద్రంలో పడమర వైపు కలిసిపోతుందంట చక్షు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రతీక్ష, ఓకే ఫైన్. ఇంకొకటి భద్ర అనే గంగా యొక్క నది, భద్ర అనే పేరుతో ఉన్న గంగా మేరు పర్వతం యొక్క ఉత్తరం వైపు నుంచి ప్రయాణిస్తుందంట, ఉత్తరం వైపు నుంచి ప్రయాణించి ఆ గంగా నది కుముద పర్వతం పై నుంచి, నీల పర్వతం పై నుంచి, శ్వేత పర్వతం పై నుంచి, శృంగవాన్ పర్వతం పై నుంచి అన్నిటి నుంచి ప్రవహిస్తూ అది కురు వర్ష అక్కడ ఉన్న నేలపైనంతా కూడా నుంచి ప్రవహిస్తూ ఆ గంగా నది ఉత్తరం వైపు ఉన్న ఉప్పు నీటి సముద్రంలో కలిసిపోతుందంట. ఇంకొకటి ఉంది కదా లాస్ట్, అది దక్షిణం వైపు అనమాట, అది అలకనంద. సో అలకనంద వచ్చేసి బ్రహ్మపురి నుంచి రకరకాల పర్వతాల మీద నుంచి, హిమకూట పర్వతాల నుంచి గంగా నది అనేది భారత వర్షం వైపు ప్రవహిస్తూ మన భారత వర్షంలోకి ప్రవేశిస్తుందంట. సో ఈ గంగా నది కూడా భారత వర్షంలో కూడా దక్షిణం వైపు ఉన్న, మన భారత వర్షం ఉండేదే దక్షిణం వైపు, సో అక్కడ దాని దక్షిణం వైపు ఉన్న ఉప్పు నీటి సముద్రంలో కలిసిపోతుంది. సో ఈ విధంగా ఎవరైతే వ్యక్తులు ఈ యొక్క గంగా నదిలో స్నానం చేయడానికి వస్తారో చాలా భాగ్యవంతులు. ఈ విధంగా గంగా నదిలో స్నానం చేసిన వాళ్ళకి రాజసూయ యజ్ఞ, అశ్వమేధ యజ్ఞ చేసిన ఫలితం దక్కుతుంది అని ఇక్కడ రాస్తున్నారు. సో మన ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఈ గంగా నది మన భారత వర్షంలో, ఈ గంగా నది పైనుంచి హిమాలయాల పైనుంచి ప్రవహిస్తూ మన భారత వర్షంకి వస్తుంది, ఆ భారత వర్షంలో ఎన్నో ప్రదేశాలు ప్రవహిస్తూ ఇప్పుడు మా టెంపుల్ ఉన్న పక్క నుంచే వెళ్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి 100 కిలోమీటర్ దూరం, 100 130 కిలోమీటర్ దూరంలో గంగాసాగర్ ఉంది. అక్కడికి వెళ్ళి గంగాసాగర్లో కలుస్తుంది అనమాట. అంటే సాగరం అది, గంగా సాగరం కలుస్తుంది అనమాట ఉప్పునీటి సముద్రంలో. సో అందుకని ఆ ప్లేస్ని గంగా సాగర్ అంటారు. సో ప్రభుపాద వారు రాస్తున్నారు, ఇప్పుడు కూడా చాలామంది కూడా మకర సంక్రాంతి సమయంలో వెళ్ళి ఆ గంగాసాగర్లో స్నానం చేస్తారు. ఎలాగైతే ప్రయాగ్లో వెళ్ళి కూడా జనవరి మాసంలో మాఘమాసంలో వెళ్ళి ప్రయాగ్లో కుంభమేళాలో అక్కడ స్నానం చేస్తారు మామూలుగా, లేకపోతే నార్మల్ టైంలో మాఘమాసంలో వెళ్ళి స్నానం చేస్తుంటారు అక్కడ, అలాగే సంక్రాంతికి వచ్చి గంగాసాగర్లో అక్కడ కూడా మేళా ఉంటుంది. అక్కడ కూడా లక్షలాది మంది వచ్చి ఆ రోజు స్నానం చేస్తానమాట గంగాసాగర్ మేళాలో. సో ఈ యొక్క మంచి శుభావకాశం, గంగా నదిలో స్నానం చేసే శుభావకాశం ఈ భారతీయులకు ఉందన్నమాట. భారతదేశంలో పుట్టినందుకు ఇది ఒక గొప్ప సౌభాగ్యం అనమాట. ఇలా ఎక్కడ ఎన్నో తీర్థస్థలాలు ఉన్నాయి మనకి. సో ఏవి తీర్థస్థలాలు అంటే గంగానది ప్రవహించేవన్నీ కూడా తీర్థస్థలాలే. సో అక్కడ మనం వెళ్ళి గంగానదిలో స్నానం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా చిన్న పెద్ద నదులు మేరు పర్వతం నుంచి ఎన్నో, ఈ మేరు పర్వతం యొక్క కన్యలు పుత్రులాగా బిడ్డల్లాగా రకరకాల ధారల్లో బ్రాంచెస్లో రకరకాల వర్షాల వైపు ప్రవహిస్తూ ఉంటాయంట. సో మొత్తం 9 వర్షాలు అని చెప్పాం కదా, అందులో భారత వర్ష అనేది ఒక విశేషమైన వర్ష. భారత వర్షలో ఇక్కడ ఇది ఈ కర్మభూమి అనమాట. భారత వర్ష అనేది కర్మభూమి. ఇక్కడ కర్మలు చేసుకోవడం వలన అంటే తగ్గ ఫలితాలు దాని ప్రకారం కర్మలు చేసుకుంటూ ఉంటారు. సో చాలామంది పండితులు సాధువులు చెప్పేది ఏంటంటే మిగతా 8 వర్షాలు అవేంటంటే బాగా పుణ్యాత్ములు ఉండే చోట అనమాట. ఈ భారత వర్ష ఒక్కటే కర్మభూమి, మొత్తం 9 వర్షాలు అనుకున్నాం కదా ఈ జంబూద్వీపలో, మిగతా వదిలేసాయి. ఓన్లీ జంబూద్వీపలో 9 వర్షాలు ఉన్నాయి భూమండలంలో. ఆ 9 వర్షాల్లో మనది ఒకటి భారత వర్షం. భారత వర్షం మనం ఉండేది భారత వర్షం. ఈ భారత వర్షం ఒక్కటే కర్మభూమి, మిగతావన్నీ కూడా కర్మభూమి కావన్నమాట. అక్కడ ఎన్నో పుణ్యాలు చేసుకున్న వాళ్ళు పుణ్యాత్ములు అక్కడికి వెళ్తారనమాట. అంటే ఎవరుండి మరి అక్కడ ఉండేది అంటే ఎవరైతే స్వర్గలోకంలో నివసించిన వారు స్వర్గలోకం నుంచి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం పుణ్య ఫలితాలు బాకీ ఉన్నాయన్నమాట వాళ్ళకి. అవి స్వర్గంలో అంత క్వాలిఫికేషన్ లేదు వాళ్ళకి ఉండడానికి, కానీ ఆ పుణ్య ఫలితాల్లో వాళ్ళకి వాళ్ళు ఈ మిగతా 8 వర్షాల్లో అక్కడ వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నా కానీ జంబూద్వీపంలో ఉన్నా కానీ అది స్వర్గలోకం కాకపోయినా కానీ అక్కడ ఏంటంటే ఇలాంటి పుణ్యాత్ములు ఇంకా కొంచెం పుణ్యఫలాలు బాకీ ఉన్నాయన్నమాట వాళ్ళకి పూర్తి చేసుకోవడానికి. అవి అనుభవించడానికి దాని యొక్క ఫలాల్ని పుణ్యఫలాలను అనుభవించడానికి తగిన సదుపాయాలు ఈ 8 వర్షాల్లో ఉంటాయి. సో ఈ 8 వర్షాల్లో వాళ్ళు నివసిస్తారనమాట స్వర్గం నుంచి ఇంకా మిగిలిన ఫలాల్ని భోగించడానికి. సో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. సో పుణ్యాలు తగ్గిపోయినప్పుడు ఎలాగో మర్త్యలోకానికి వస్తాము, కానీ అందులో కూడా ఇంకా మన పుణ్యాలు బాకీ ఉంటే అప్పుడు ఇలా వేరే వర్షాల్లో ఉంటాయి. అదేంటంటే అందులో వర్షంకి భారత వర్షానికి తేడా ఏంటంటే ఇప్పుడు అందులో స్వర్గలోకంలో ఉన్నటువంటి ఎన్నో కొన్ని సదుపాయాలు అక్కడ ఉంటాయన్నమాట, మన సువిధలు ఉంటాయి భౌతికంగా. సో భౌతికంగా మన భారత వర్ష కన్నా కూడా ఆ వర్షంలో చాలా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి పుణ్యఫలాన్ని భోగించడానికి భౌతికంగా. సో ఇలా యాక్చువల్లీ ఏంటంటే ఫలాలు వాళ్ళు అక్కడ పూర్తయిపోగానే మళ్ళీ మన భారత వర్షంలోకి వచ్చేయాల్సిందే. సో ఈ విధంగా మనది ఏంటంటే ఒక ఇది మిడిల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ పుణ్యఫలాలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తారు పైన నుంచి, అలాగే పాపాలు అయిపోయిన తర్వాత కింది నుంచి నరకం నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తారనమాట. సో ఇంకా కొన్ని పుణ్యఫలాలు కొన్ని పాపాలు ఉంటే మీరు ఇక్కడ ఏమన్నా రకరకాల కష్టాలు రోగాలు లేకపోతే రకరకాల జన్మలు శరీరాలు ఎత్తేసి అవి కంప్లీట్ చేసుకుంటారనుకోండి. సో ముఖ్యంగా ఏంటంటే ఇది కర్మభూమి, అంటే ఇక్కడ మీరు ఎలాంటి కర్మ చేసుకుంటారో దాని ప్రకారం నెక్స్ట్ జన్మ అనేది లభిస్తుంది. కానీ స్వర్గంలో అలా కాదనమాట, స్వర్గంలో మీరు జస్ట్ అక్కడ ఫినిష్ చేసుకోవాలంటే కర్మ మీ పుణ్యకర్మ అయిపోగానే మళ్ళీ తిరిగి ఇక్కడ రావాల్సిందే. నరకంకి వెళ్తే మీ పాపాలు అయిపోయిన తర్వాత పాపాలకు పనిష్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తిరిగి వచ్చేస్తారు. సో ఇక్కడ మళ్ళీ మీ జంక్షన్ అనమాట, ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాగా అనమాట, ఎయిర్పోర్ట్లో రన్వే లాగా అనమాట. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మనం ఏరోప్లేన్ తీసుకుని ఎక్కడైనా ప్రయాణించవచ్చు మన ఇష్టం. అలాగే ఇప్పుడు భారత వర్ష అనేది కర్మభూమి, ఇక్కడ నుంచి నువ్వు ఎటువంటి కర్మ చేసుకుంటే దాని ప్రకారం నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు, దానికి తగ్గ కర్మలు చేసుకొని. నువ్వు ఇక్కడ నుంచి స్వర్గం వెళ్ళాలంటే స్వర్గం వెళ్ళొచ్చు, నరకం వెళ్ళాలంటే నరకం వెళ్ళొచ్చు, భగవద్ధామం వెళ్ళాలంటే భగవద్ధామం వెళ్ళొచ్చు, ఇక్కడే ఉండాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు. సో దానికి తగ్గ కర్మలు చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా జనాలు ఏంటంటే బద్ధజీవి రకరకాల ఇచ్ఛలు కోరికలు ఉండి రకరకాల కర్మలు చేసుకొని ఇలా బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ్. సో అలా తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది బ్రహ్మాండంలో. ఎప్పుడో భాగ్యవాన్ అంటే భాగ్యవాన్ జీవ్ అంటే ఎప్పుడో ఒక భాగ్యం ఉన్న జీవాత్మ గురువు మరియు కృష్ణుడి యొక్క కృప వలన, వాళ్ళ కృప వలన భక్తిలత బీజం లభిస్తుందంట. ఎందుకంటే అప్పటి వరకు భక్తిలత బీజం లభించినంత వరకు ఆ జీవాత్మ ఇలా భ్రమణ చేస్తూనే ఉంటుందన్నమాట, స్వర్గం నుంచి నరకం వరకు, మళ్ళీ నరకం నుంచి స్వర్గం వరకు. సో అందుకనే మరి ఎవరికండి ఇలాంటి గురువు కృష్ణ యొక్క కృప లభించి భక్తిలత బీజం లభిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదే మీరు యాక్చువల్లీ వినాలి, తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. దోస్ హు ఆర్ సిన్సియర్లీ సీకింగ్ ద ఫేవర్ ఆఫ్ కృష్ణ కమ్ ఇన్ టు ద కాంటాక్ట్ విత్ ఎ గురు, ఎ బోనఫైడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికి భగవంతుడు గురువు యొక్క కృప లభిస్తుంది, ఎవరికి లభిస్తుంది, ఎవరైతే నిజంగా నేను కృష్ణుడి యొక్క నాకు కృప కావాలి, నేను కృష్ణుడి ఎంతో భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే భగవంతుడికి భక్తి చేసుకోవాలి, లేకుంటే నాకు ఆ సరైన జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని మనం సరైన నిజాయితీతో సరైన ప్రార్థన చేసుకుంటాము భగవంతుడికి, మనం ఇలాంటి చేతన మనకు వచ్చినప్పుడు మనకి ఇలాంటి కోరిక కలిగి ఉన్నప్పుడు, అన్ని కోరికతోనే మీరు ఏది కోరుకుంటే భగవంతుడు అదే సప్లై చేస్తారు, ఏ యతామా ప్రపద్యంతి. సో భగవంతుడు గీతలు అప్పుడే చెప్పారు, మీరు ఎలా కోరుకుంటే అలాగే నేను ఆదాన ప్రదానం చేస్తాను. సో మీరు నన్ను కోరుకున్నారు, నా దగ్గరికి ఎలా రావాలని కోరుకున్నారు అనుకోండి, మీకు మార్గం చూపిస్తాను, అప్పుడు సరైన గురువుని మీ దగ్గర పంపిస్తాను, లేకపోతే మిమ్మల్ని సరైన గురువు దగ్గర పంపించేస్తాను. సో అప్పుడు గురువు ఏం చేస్తాడు, కృష్ణ భక్తి యొక్క బీజాన్ని మీ యొక్క హృదయంలో నాటేస్తాడు. దాని తర్వాత మీరు దానికి సరిగ్గా నీరు పోయాలి, అంటే రోజు శ్రవణం కీర్తనం చేసి ఆ యొక్క బీజం నుంచి లతను మీరు పెంచి పోషించాలన్నమాట, భక్తి లతను. ఆ విధంగా భగవద్ధామానికి వెళ్ళే వరకు ఆ భక్తి లత భగవద్ధామానికి వెళ్ళి కృష్ణ పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫలాన్ని ఇస్తుంది అనమాట, కృష్ణ ప్రేమ ఫలాన్ని. అప్పటి వరకు మీరు నీరు పోసునే ఉండాలి, తర్వాత నీరు పోస్తాము. కానీ ఇక్కడ మనం చాలా ఇంకా బద్ధావస్థలో ఉన్నాం కాబట్టి మనము గుర్తుంచుకొని నీరు పోయాల్సి వస్తుంది. తర్వాత మనం భగవద్ధామకు వెళ్ళాక శుద్ధ భక్తులు అయినా దాని తర్వాత అందరూ శ్రవణ కీర్తన చేస్తూనే ఉంటారు. దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొత్తం 24 గంటల చేతన భగవంతుడి చేతనతోనే ఉంటుంది. సో అందుకనే మనము సరైన వైష్ణవుడు ఎవరైతే భగవంతుడు యొక్క ప్రతినిధి, సరైన ప్రతినిధో ఆయనే గురువుగా మనము స్వీకరించాలన్నమాట. ఎవరిని పడితే వారిని మనం గురువుగా స్వీకరించకూడదు. ఎవరైతే వైష్ణవులు కాదో వారిని గురువుగా మనం స్వీకరించాలి, గురువులే కాదు. అవైష్ణవో గురుర్న స్యాత్, ఎవరైతే వైష్ణవులు కాదో వాళ్ళు గురువుగా ఉండలేరు, వారిని మనం స్వీకరించలేరు. సో వాళ్ళకి ఎంత పబ్లిక్ పాపులారిటీ ఉన్నా ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో లేకపోతే ఎక్కడైనా సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయినా, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది లైక్స్, ఎన్ని ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, గురువు ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడున్నా, ఎన్ని మ్యాజిక్లు చేసినా, ఎంత బాగా ప్రవచనాలు ఇచ్చినా, ఒకవేళ అతను అవైష్ణవుడు అనుకోండి, అలాంటి వారి దగ్గర నుంచి మనం వినకూడదు అనమాట. అలాంటి వారి దగ్గర నుంచి వినడం అంటే మీరు విషం తాగుతున్నట్టే లెక్క. సో అలా చాలామంది సోకల్ బోగస్ గురువులు మార్కెట్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి బిలియన్స్, కోట్లాది మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు, చాలా డబ్బు ఉంది, చాలా పలుకుబడి ఉంది. సో గురువుల పేరుతో చలామణి అవుతారు, కానీ వాళ్ళు అవైష్ణవులు అనమాట. వాళ్ళు విష్ణు భక్తిని, కృష్ణ భక్తిని మీకు ప్రసాదించరు. ఇంకా చెత్త చెదారం అంతా వాళ్ళకి నోటికి వచ్చిందల్లా, మనసుతో వచ్చిందల్లా చెబుతూ ఉంటారు అనమాట. కాకపోతే చాలా మంచి లాంగ్వేజ్లు చెప్తారు, బాగా ఆకట్టుకునే విధంగా. సో అందుకే మీరు ఎప్పుడైనా ఇలాంటి సోకాల్డ్ గురువు ఉన్నప్పుడు వాడు ఏం చెప్తున్నాడో వినాలి ఫస్ట్. అసలు భగవద్గీత భాగవతం నుంచి కృష్ణుడు చెప్పేం చెప్తున్నాడా, కృష్ణుడి గురించి చెప్తున్నాడా, హరినామం గురించి చెప్తాడా, లేకపోతే ఏ చెత్త చెదారం చెప్తున్నాడా. సో ఆ విషయం మనం బాగా ఆలోచించి మనము గురువు దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి వినాలి, ఏ గురువు మార్గదర్శనం ఫాలో అవ్వాలి, ఎవరిని గురువుగా స్వీకరించాలనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 12వ శ్లోకంలో ఈ 8 వర్షాల్లో, మరి ఈ 8 వర్షాలు కొంచెం డిఫరెంట్ అని చెప్పాం కదా, ఇక్కడ ఉండేది కూడా మనుషులే కానీ అక్కడ వారి ఆయువు ఎంత అంటే, మన క్యాలిక్యులేషన్ ప్రకారం అంటే ఈ భూమి భారతదేశంలో మనము ఉండే మన కాలమానం ప్రకారం వాళ్ళు 10,000 సంవత్సరాలు అక్కడ జీవిస్తారంట. వాళ్ళ ఆయువు అంటే మన ఆయువు ఎంత, 1000 సంవత్సరాలు అనుకోండి, వాళ్ళు 10,000 సంవత్సరాలు జీవిస్తారంట. ఈ యొక్క పుణ్య భూములు ఉన్నాయి కదా, మిగతా 8 వర్షాలు భారత వర్షం కాకుండా మిగతా 8 వర్షాలు. సో ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ దేవతల్లాగానే జీవిస్తారు. అటువంటి ఐశ్వర్యాలు, అటువంటి సుఖాలు, అటువంటి శరీరం లభిస్తుందంట. వారి యొక్క ఒక్కొక్క శరీరం 10,000 ఏనుగుల బలం ఉందంట. 10,000 ఏనుగుల బలం అంటే ఒక్కొక్కరికి అర్థం చేసుకోండి, ఈ 8 వర్షాల్లో ఉండే వ్యక్తులకి 10,000 ఏనుగుల బలం. ఇంకా అక్కడ చెప్తాను, మీరు చూసి అరే నేను అక్కడ వెళ్తే బాగుంటుందేమో, అక్కడ పుడితే బాగుంటుందేమో కూడా అనుకుంటారు మీరు. ఇంకా వారి శరీరాలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే వజ్రాది కఠోరం, వజ్రం లాగా కఠోరంగా ఉంటాయంట, అంత స్ట్రాంగ్ అంట. ఇంకా వారు యవ్వన వయస్సులో ఉంటారు కదా, అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందంట వాళ్ళ యవ్వనం. అప్పుడు వీళ్ళు ఇంకా యవ్వన వయస్సు అనేది ఏదో మనలాగా కొన్ని సంవత్సరాలు కాదనమాట, వాళ్ళు జీవితాంతం యవ్వనంగా ఉంటారంట. అక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా జీవితకాలం అంతా కూడా యవ్వనంగా ఉంటారంట. ఇంకా ఎంతో మైథున సుఖం ఎంతో భోగిస్తారంట. మన భారతదేశంలో పుట్టిన దానికన్నా, అంటే భారతదేశం అంటే ఇక్కడ మొత్తం ఈ పృథ్వీ పైన, భారతవర్ష అంటే యాక్చువల్లీ మొత్తం పృథ్వీ వస్తుంది మన ఎర్త్ ప్లానెట్ మొత్తం ఈ భూమి పైన కన్నా కూడా ఈ మిగతా 8 వర్షాల్లో జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఎంతో కాలం మైథున సుఖాన్ని అనుభవిస్తారంట. ఇలా ఎన్నో సంవత్సరాలు మైథున సుఖాన్ని అనుభవించిన తర్వాత లాస్ట్ ఒక్క సంవత్సరం మిగిలినప్పుడు భార్య బిడ్డను కంటుందంట. అంతే, భార్య ప్రసవించేది ఎప్పుడంటే లాస్ట్ సంవత్సరం, అంటే 10,000 సంవత్సరాలు అంటే 9,999 సంవత్సరాల్లో భోగించిన తర్వాత లాస్ట్ ఒక సంవత్సరం బిడ్డ కంటుందంట. సో ఈ విధంగా ఇది అనమాట అక్కడ స్టాండర్డ్ ప్లెజర్ది. అంటే ఇది ఆల్మోస్ట్ స్వర్గవాసుల్లాగా ఉంది. అంటే ఇక్కడ మనం త్రేతాయుగంలో ఎలాగైతే మనుషులు ఇక్కడ జీవించేవారో అలా జీవిస్తారంట మిగతా వర్షాల్లో. త్రేతాయుగంలో కూడా ఇక్కడ మన భూమి మీద కూడా, ఈ ఎర్త్లీ ప్లానెట్లో కూడా, భూమి మీద కూడా, ఈ గ్రహం మీద కూడా 10,000 సంవత్సరాలు ఆగి ఉండేది. అప్పట్లో కూడా జనాలకి చాలా శక్తి సామర్థ్యం ఇంకా సుఖం భౌతికంగా కూడా వాళ్ళు శ్రేష్టంగా ఉండేవారు. సో ఈ విధంగా అనమాట చూడండి, ఇక్కడ మనకు 4 యుగాలు ఉంటాయి కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో మొదటిది సత్యయుగం. సత్యయుగంలో ప్రజలు, వ్యక్తులు అందరూ కూడా చాలా పుణ్యాత్ములు, అందరూ కూడా యోగ పద్ధతిని, అష్టాంగ యోగని పాటించేవారు. దాని ద్వారా భగవంతుడిని తెలుసుకునేవారు, భగవంతు సాక్షాత్కారం వాళ్ళకి కలిగేది. సో అందరూ కూడా అలా యోగ సాధన చేసి వాళ్ళు సమాధి వ్యవస్థకు చేరుకునేవాళ్ళు. ఎవరికి కూడా భౌతిక భోగ వృత్తి పట్ల ఇంట్రెస్టే లేదు ఈ సత్యయుగంలో పరిస్థితి. కానీ త్రేతాయుగంలో జనాలకి భోగ విలాసాల పట్ల, ఇంకా భోగించాలి మైథున సుఖం, ఇవన్నీ సుఖాల పట్ల, భౌతిక సుఖాల పట్ల ఆసక్తి పెరిగింది. ఇంకా వాళ్ళు భౌతిక సుఖాలను అనుభవించడం స్టార్ట్ చేశారు. కానీ ఏమాత్రం ప్రాబ్లం లేకుండా అనమాట, నో ట్రిబులేషన్, వితౌట్ ట్రిబులేషన్, అంటే ఏమాత్రం ఆపత్తులే, ఏ బాధలు లేకుండా ఎంత సుఖాన్ని అంటే అంత సుఖాన్ని అనుభవించడం స్టార్ట్ చేశారు త్రేతాయుగంలో వాళ్ళు. సో మరి భౌతిక దుఃఖాలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే ద్వాపరయుగంలో. సో ద్వాపరయుగంలో అంటే 2 ఉన్నాయన్నమాట, సుఖ దుఃఖాలు. ఇంకా కలియుగంలో ఈ భౌతిక దుఃఖాలు తీవ్రత పెరిగిపోయింది అన్నమాట, సుఖం తగ్గిపోయింది. కలియుగం ప్రొసీడ్ అవుతున్న కొద్దీ భౌతిక సుఖం తగ్గిపోతూ ఉంటుంది, స్టాండర్డ్ ఆఫ్ సెన్స్ ప్లెజర్. ఇంకా దుఃఖాలు మాత్రం పెరిగిపోతూ ఉంటాయి అలా అన్నమాట. సో ఇంకొక పాయింట్ ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మిగతా వర్షాల్లో చెప్పారు కదా లాస్ట్ సంవత్సరం ఒక బిడ్డను కంటుందని. కానీ అంటే దీనివల్ల ఏంటంటే యాక్చువల్లీ వేరే లోకాల్లో ఎంతో వాళ్ళు మైథున సుఖం అనుభవించిన వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వదు, అంటే గర్భం దాల్చదు స్త్రీ, ఇంకా వాళ్ళు బిడ్డల్ని కంటారు. లాస్ట్ ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఒక బిడ్డను కంటారు, బిడ్డను కంటారు కదా. ప్రెగ్నెన్సీ టేక్స్ ప్లేస్ ఓన్లీ లోవర్ గ్రేడ్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడ ఏంటంటే హయ్యర్ స్టాండర్డ్ ఏంటంటే లైఫ్లో భౌతికంగా, అంటే వాళ్ళు భోగించుతారు బాగా కానీ సంతానం తక్కువ, అంటే తక్కువ నంబర్లో సంతానం ఉంది. ఇక్కడ ఏంటంటే లోవర్ గ్రేడ్ ఏంటంటే ఎక్కువ సంతానం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. మైథునంలో పాల్గొంటారు కానీ అందులో ఎక్కువ సంతానం ఉత్పన్నం అయిపోతుంది. ఎలా అందుకనే ఇలా కుక్కలు పందులు ఇవేంటంటే ఇక్కడ రాసిన ప్రభుపాల వారు విశ్లేషించి, కుక్కలు పందులు ఏంటంటే సంవత్సరానికి 2 సార్లు గర్భాన్ని దాలుస్తాయంట. ఇంకా ప్రతిసారి ఒక 6 డజన్ పిల్లల్ని పుట్టిస్తాయి అనమాట, పిల్లలు పుడతాయి కుక్కకి పందికి. అలా సో నిమ్న ప్రాణులు ఉంటాయి, నిమ్న జాతుల ప్రాణులు అన్నీ ఏంటంటే ఇంకా స్నేక్స్, పాములు అనుకోండి, ఒకేసారి 100,000 పిల్లల్ని కానీ వస్తాయి. దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అవి హయ్యర్ గ్రేడ్ అనమాట, వేరే వర్షాల్లో ఉండే వ్యక్తులు హయ్యర్ గ్రేడ్ ఆఫ్ లైఫ్ జీవిస్తున్నారు, ఓన్లీ లాస్ట్ ఒక సంవత్సరంలో ఒక బిడ్డను కంటారు అంతే. కానీ వాళ్ళ అక్కడ మైథునంలో పాల్గొంటున్నారు, సెక్స్ లైఫ్ పాల్గొంటున్నారు, కానీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, గర్భం దాల్చట్లేదు స్త్రీ. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్కడుండే జనాలు వాళ్ళకి ఏంటంటే మైథున సుఖ పట్ల ఆసక్తి ఉండదంట, ఎందుకంటే వాళ్ళకి భక్తి భావన ఉంటుంది కాబట్టి దీని పట్ల ఇంట్రెస్ట్ లేదు. ఈ మైథున సుఖం ఇలా భోగవృత్తి పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో సెక్స్ లైఫ్ అనేది లేదు, మైథునంలో పాల్గొనరు. ఒకవేళ ఎప్పుడైనా పాల్గొన్నా కానీ దా మైథున్లో పాల్గొనడం ద్వారా గర్భం అయితే దాల్చరు ఆధ్యాత్మిక ప్రపంచంలో. మామూలుగా జరగదు, కానీ ఒకవేళ మైథున్లో పాల్గొన్నా గర్భం, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు, ఒకవేళ మైథున్లో పాల్గొన్నా ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఈ యొక్క భూమి మీదనే, ఈ భారతవర్షం అంటే భూమి పృథ్వీ పైనే ఈ మనుషులు ఇలా మైథున్లో పాల్గొన్నప్పుడు ప్రెగ్నెంట్ అవుతారు అన్నమాట. వాళ్ళకి ఇష్టం లేకున్నా పిల్లలు కనద్దనుకున్నా కానీ ప్రెగ్నెంట్ అయిపోతారు. సో అందుకనే ఇది చాలా ఇన్ ది సిన్ఫుల్ ఏజ్ ఆఫ్ కలి. అందుకనే జనాలు ఏంటంటే ఇది ఎంతో పాపాత్ములు పుట్టే ఈ యుగం కలియుగంలో జనాలందరూ కూడా అందుకే కడుపులో బిడ్డను కూడా చంపేస్తారు అన్నమాట. ఇటువంటి దానికి ఇటువంటి చేష్టలకు కూడా దిగజారుతారు. దీనివల్ల వాళ్ళకి ఇంకా ఎన్నో పాపాలు, ఇంకా ఇది పెద్ద పాపం, దీనివల్ల ఇంకా ఎన్నో కష్టాలు వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. ఇవి చాలా పాపకర్మం, కడుపులో ఉన్న బిడ్డను చంపేయడం. సో దీని ద్వారా వాళ్ళకి ఎన్నో రకాల భౌతిక కష్టాలు వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు అన్నమాట. అందుకే రకరకాల కష్టాలు ఉన్నాయి కలియుగంలో ప్రజలకని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క వర్షాల్లో మంచి మంచి గార్డెన్స్ ఉంటాయంట, మంచి ఫ్లవర్సు ఫ్రూట్సు సీజన్ ప్రకారం పెరుగుతాయంట, ఇంకా మంచి మంచి హెర్మిటేజెస్ అంటే ఆశ్రమాలు ఉంటాయంట. ఇలా ఈ యొక్క వర్షాలకు బౌండరీస్గా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వీటి పక్కన కూడా మంచి మంచి జలాలు జలాశయాలు ఉంటాయి, చాలా క్లియర్ వాటర్ ఉంటాయంట. అందులో మంచి పద్మపు పువ్వులు ఉంటాయి, ఇంకా మంచి మంచి పక్షులు ఉంటాయి, ఎలా అంటే హంస డక్స్ క్రేన్స్ ఇవన్నీ, ఇంకా మంచి సువాసన విదజల్లే పద్మపు పువ్వులు ఉంటాయి, ఇంకా అక్కడ మంచి శబ్దాలు చేస్తుంటాయి బంబుల్ బీస్ ఇవన్నీ. సో ఇక్కడ ప్రదేశాల్లో నివసించే వాళ్ళందరూ కూడా ఇన్హాబిటెంట్ ఆఫ్ దీస్ ల్యాండ్స్ ఆర్ ఇంపార్టెంట్ లీడర్స్ అమంగ్ డెమి గాడ్స్. ఇక్కడ అందరూ కూడా దేవతల్లో నాయకులు వంటి వాళ్ళు ఇక్కడ ఉంటారంట. వాళ్ళకి ఎంతో మంది సర్వెంట్స్ కూడా ఉంటారంట. ఇంకా ఈ గార్డెన్స్లో లేక్స్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారంట. ఈ విధంగా ఇలాంటి గార్డెన్స్లో దేవతల యొక్క నాయకులు వాళ్ళ యొక్క భార్యలతో వచ్చి అక్కడ భోగవిలాసాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా దేవతలు వాళ్ళ భార్యలతో ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో శాండిల్వుడ్ చందనం పూసుకొని ఇంకా రకరకాల గార్లెంట్స్ ధరించి రకరకాలుగా అక్కడ భోగిస్తూ ఉంటారు. ఇంకా మైథున్లో కూడా పాల్గొంటారు. మిగతా 8 వర్షాలు ఇక్కడ రారు, ముఖ్యంగా కలియుగంలో రారు, అవన్నీ కూడా తర్వాత వస్తాయి ఇంకా డీటెయిల్స్. సో మిగతా వర్షాల్లో ఇలా దేవతలు కూడా వచ్చి అక్కడ సుఖాన్ని అనుభవిస్తారు అన్నమాట. అంత బాగుంటాయంట ప్రదేశాలు కొన్ని, అక్కడ కొన్ని ప్లేసెస్. సో మన భారత అంటే ఈ భారతవర్షం అంటే ఇక్కడ ఈ పృథ్వీపైన కూడా జనాలు ఇటువంటి స్వర్గ సుఖాన్ని అనుభవించడానికి కోరిక ఉంది. కానీ పాపం వాళ్ళు ఇలా స్వర్గంలో ఉండే సుఖం అటువంటి మైథునాన్ని అటువంటి మద్యపానం చేయాలని కోరుకొని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ట్రై చేసే విధేయదానంలో వాళ్ళు భగవంతుని మర్చిపోతారు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఈ స్వర్గలోకంలో ఉండే దేవతలు, అరే దేవతలు కూడా వాళ్ళు కూడా భోగిస్తారా, అదేంటి వాళ్ళు దేవతలు కదా వాళ్ళు ఎందుకు భోగిస్తున్నారు భౌతికంగా వాళ్ళు భోగించకూడదు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవతల్లో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు అలా భోగించిన వాళ్ళు ఇంద్రియ తృప్తి చేసిన అందులో పాల్గొన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు వాళ్ళ స్థానాన్ని, మేము భగవంతుడి యొక్క సేవకులము అనే విషయాన్ని మర్చిపోరు. మరి ఎందుకంటే మరి భోగిస్తున్నారంటే అందుకే వాళ్ళు దేవతల శరీరాలు వచ్చేవాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి కొంచెం భౌతిక కోరికలు కూడా తీర్చుకోవాలనుకుంటారు దాంతోపాటు. అందుకే భగవంతుడు అలాంటి ఫెసిలిటీ వాళ్ళకి ఇచ్చారు. సో మనకి అలాంటి ఫెసిలిటీ కావాలంటే మనం కూడా అలా చేసుకోవచ్చు, భగవంతుడికి సేవ చేసుకుంటూ భౌతికంగా భోగించుకుంటూ అలా దేవత శరీరాల్లో ఉండొచ్చు వేలు వేల సంవత్సరాలు. కానీ భౌతిక ప్రపంచంలోనే ఉంటాం, అందులో కొన్ని కష్టాలు ఉంటాయి. ఇంద్రుడికి కూడా చాలా కష్టాలు వస్తాయి, దేవతలు కూడా కష్టాలు పడాల్సి వస్తుంది, దుఃఖాలు ఉంటాయి వాళ్ళకు కూడా. ఇంకా అది కూడా టెంపరీ, వేల వేల సంవత్సరాలు ఉంటారు, తన వేల వేల సంవత్సరాల తర్వాత వాళ్ళ పుణ్యాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకం క్షీణీయ పుణ్యం మర్త్యలోకం విశాంతి. సో అందుకనే ఈ బ్రహ్మాండంలో దేవతల శరీరం లభించినా కానీ అది యాక్చువల్లీ మనం కోరుకోకూడదు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే భగవద్ధనానికి తిరిగి వెళ్ళడానికి. సో అందుకేనమాట. మనకి మనము మన యాస్పిరేషన్ దేవతల్లాగా అవ్వాలని కాదు. మన యాస్పిరేషన్ ఏంటంటే మన అసలు మనం కోరుకోవాల్సింది అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధినావృతం ఆనుకూల్యేన కృష్ణానం శీలనం భక్తి ఉత్తమ. మన గ్రూప్ గోస్వామి బాగా చెప్పారనమాట, అందుకనే. సో ఈ విధంగా మనం కోరుకోవాలి భగవద్ధామని తిరిగి వెళ్ళడానికి. ఓకే, సో ఇప్పుడు ఈ తన భక్తులకి కృప చూపించడానికి ఈ 9 వర్షాల్లో కూడా భగవంతుడు నారాయణుడు రకరకాల అవతారాలను ధరిస్తాడు. ముఖ్యంగా ఆయన చతుర్భుజ అవతారాలు ఉన్నాయి కదా, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ. ఈ విధంగా ఆయన తన భక్తుల సన్నిధిలో భక్తులకు దగ్గరలో ఉండి వారి స్వీయాన్ని స్వీకరిస్తాడనమాట ఇలా అవతారాల ద్వారా. సో భగవంతుడు అంటే బేసికలీ ఏంటంటే ఆ భక్తుల సాన్నిధ్యంలో సాంగత్యంలో ఉంటాడంటే భగవంతుడు ఇప్పుడు డైరెక్ట్గా మనం మధ్యలో తిరగట్లేదు, కానీ భగవంతుడు అర్చ విగ్రహ రూపంలో వస్తారు మనకి. ఇప్పుడు మనం ఇక్కడ భగవంతుడిని అర్చ విగ్రహ రూపంలో ఆయన్ని పూజిస్తాము, ఆరాధిస్తాము. సో అర్చ విగ్రహం రూపంలో మనం భగవంతుడిని ఆరాధించడం కూడా అదంతా కూడా భగవంతుడిని ఆరాధించడం స్వయంగా ఆరాధించడంతోనే సమానం. అర్చ విగ్రహానికి భగవంతుడికి ఏమాత్రం వ్యత్యాసం లేదన్నమాట, ఏమాత్రం తేడా లేదు. సో ఆ విషయాన్ని ఇక్కడ రాశారు ప్రభుపాదుల వారు. సో సుఖదేవ గోస్వామి పాద చెప్తున్నారన్నమాట, ఈ యొక్క భూమి పైన ఇన్ ద ట్రాక్ ఏ భూమి అంటే ఇలావృత వర్ష. ఇప్పుడు కొన్ని వర్షాల గురించి చెప్తున్నారు చూడండి, ఇలావృత వర్ష గురించి చెప్తున్నారు. ఈ ఇలావృత వర్షలో ఎవరు ఉంటారు, శివుడు ఉంటాడు. శివుడు ఉండే ప్లేస్ అనమాట ఇది. అక్కడ శివుడు ఒక్కడే మగ పురుషుడు అనమాట, మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళే, అక్కడ ఆడజీవులే. సో దుర్గాదేవి ఇంకా అక్కడ ఎవ్వరూ ఇంకా వేరే ఏ ఇతర పురుషుడు ప్రవేశించకుండా అక్కడ సిస్టమ్ పెట్టిందనమాట. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఎవరైనా మగ పురుషుడు మగ వ్యక్తి అక్కడ ఇలావృత వర్షానికి ప్రవేశిస్తే దుర్గాదేవి ఆయన్ని ఆడమనిషిలాగా మార్చేస్తుందంట. సో ఈ విషయాన్ని గురించి నేను తర్వాత చెప్తాను నేను అని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజ్. ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక స్టోరీ వస్తుంది, అది 9వ స్కందంలో వస్తుంది భాగవతంలో, అప్పుడు మనము చర్చించుకుందామంట. ఓకేనా? సో ఈ ఇలావృత వర్షంలో శివుడిని మొత్తం 10 బిలియన్ మేడ్ సర్వెంట్స్ అసిస్టెంట్లు అంటే దుర్గాదేవి యొక్క దాసులు, వీళ్ళు 10 మిలియన్ దాసులు ఇక్కడ దుర్గాదేవికి అసిస్ట్ చేసే వాళ్ళందరూ కూడా శివుడికి సేవ చేస్తారంట. ఈ విధంగా అక్కడ ఈ 4 క్వాడ్రపుల్ ఎక్స్పాన్షన్ కదా, చతుర్వ్యూహ అవతారాల్లో వసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణలో సంకర్షణని ఎవరైతే ఈ యొక్క భౌతిక సృష్టి యొక్క వినాశనానికి కారకుడు ఆయన ఇక్కడ శివుడి చేత పూజింపబడతాడు. శివుడు ఈ విషయాన్ని తెలుసుకొని, ఎందుకంటే శివుడు కూడా ఆయన కూడా తమో గుణాన్ని నియంత్రిస్తాడు. సో ఆయన కూడా తమో గుణానికి గుణావతారం శివుడు. ఇంకా శివుడు కూడా వినాశనం అంటే మొత్తం ప్రళయం వచ్చేటప్పుడు ఆయన ప్రళయం చేస్తాడు కదా, మొత్తం సృష్టిని వినాశనంలో ఆయన పాల్గొంటాడు. కనుక ఈ సంకర్షణ కూడా అదే అనమాట. సో అందుకే ఆయన సంకర్షణని పూజిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మంత్ర జపం చేస్తూ ఉంటూ ధ్యానం చేస్తూ ఎవరి మీద ధ్యానం చేస్తున్నాడు అంటే సంకర్షణుడి మీద ధ్యానం చేస్తూ ఉంటాడంట. ఇంకా ఒక మంత్రం కూడా జపిస్తాడంట. ఏం మంత్రం జపిస్తాడో నెక్స్ట్ ఇచ్చారు చూద్దామా. సో ఈ విధంగా శివుడు సంకర్షణుడు వీళ్ళిద్దరూ కూడా యాక్చువల్లీ చిన్మయ స్థలంలోనే ఉంటారు. వాళ్ళేమీ భౌతిక తమోగుణంలో ఉండిన వాళ్ళు కాదు, కానీ వారేంటంటే ఇప్పుడు ఇక్కడ డిస్ట్రక్షన్ అనేది తమోగుణం యొక్క కార్యం, వినాశనం అనేది తమోగుణ కార్యాన్ని. సో తమోగుణాన్ని నియంత్రిస్తారు కనుక వాళ్ళని తమసి అని కూడా అన్నారు, తామసి అని కూడా అన్నారు. కానీ వాళ్ళు తమోగుణంలో లేరు, తమోగుణాన్ని నియంత్రిస్తారన్నమాట. సో ఇప్పుడు శివుడు జపించే మంత్రం ఏంటంటే శ్రీ భగవాను వాచ ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానయానయాత్వాయ వ్యక్తాయ నమ ఇతి సంఖ్యానయానంతాయ వ్యక్తాయ నామ ఇతి శ్రీ భగవాను వాచ ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయానంతాయ వ్యక్తాయ నమ ఇతి. సో ఇలా శివుడు పూజిస్తాడంట సంకర్షణుణ్ణి. ఏమని, నీ ఓ సంకర్షణ, భగవంతుడి యొక్క అవతారము, నీకు నేను నా ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే నువ్వు అన్ని చిన్మయ గుణాలు, దివ్య గుణాల యొక్క, దివ్య గుణాల సంపన్నుడివి, మరియు నువ్వు అనంతం. ఇంకా నువ్వు ఎప్పుడు కూడా అభక్తులకి సాక్షాత్కరమవు. భజే భజన్యారణ పాద పంకజం భగస్య కృత్స్నస్య పరంపరాయణం భక్తేశ్వలం భావిత భూత భావనం భావాపహం త్వభవ భావమీశ్వరం. సో ఇది 18వ శ్లోకం. శివుడు ఇంకేం ప్రార్థిస్తున్నాడు, ఓ భగవంతుడా, మీరు పూజనీయులు, ఎందుకంటే మీరు పరమేశ్వరు భగవంతుడు, మీకే అన్య షడైశ్వర్యాలు కలిగిన వాడివి. సో మీ యొక్క పాద పద్మాల సంరక్షణ ఒక్కటే కోరుకునేది మీ భక్తులందరూ. మీరు వివిధ అవతారాలు ధరించి వాళ్ళందరినీ సంతృష్టిపరుస్తారు, మీ భక్తుల్ని. అలా మీరు ఈ భౌతిక బంధనాల నుంచి కూడా మీ భక్తుల్ని రక్షిస్తారు. కానీ అభక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ భౌతిక బంధనంలో చిక్కుకొని అలాగే పడి ఉంటారు మీ యొక్క కోరిక మేరకే, అంటే మీ యొక్క ఇచ్ఛానుసారంగా. ఎందుకంటే ఇలాంటి అభక్తులకి ముక్తి పొందలేరు వాళ్ళు. అందుకే నన్ను దయచేసి మీ యొక్క సేవకుడిగా స్వీకరించండి అని శివుడు ప్రార్థిస్తున్నాడు సంకర్షణుడికి. నయస్య మాయా గుణచిత్త వృత్తిభిర్ నిరీక్షతో హ్యన్వపి దృష్టి రజ్యతి ఈశేయతానోచితమన్యురంహసాం కస్తం నమన్యేత జిగీషురాత్మన. సో మనము మన యొక్క క్రోధాన్ని నియంత్రించుకోలేకపోతాము. అందుకనే ఎప్పుడైతే మనం భౌతిక వస్తువులపైన చూస్తామో మనము వాటిపైన ఆకర్షణ ద్వేషము మనకు కలుగుతుంది. కానీ భగవంతుడా, నువ్వు ఈ విధంగా ఎప్పుడు ప్రభావితం అవ్వవు. నువ్వు ఇలా భౌతిక ప్రపంచం పైన దృష్టి సారించిన దాని ద్వారా సృష్టి పాలన ప్రళయం అంతా జరిగిపోతుంది. అయినా కానీ నువ్వు ఏమాత్రం విచలితం అవ్వవు, దాని ద్వారా ప్రభావితం అవ్వవు. అందుకనే ఎవరైనా వాళ్ళ ఇంద్రియాల్ని జయించాలనుకుంటే, నియంత్రించాలనుకుంటే నీ పాద పద్మాల యొక్క శరణు తీసుకోవాల్సిందే. అప్పుడే ఆ వ్యక్తి ఇంద్రియ నియంత్రణలో విజయం సాధిస్తాడు. చూడండి, శివుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు భగవంతుడికి. అసదృశోయ ప్రతిభాతి మాయయా క్షీభేవ మద్వాసవతాంబ్రలోచన ననాగవద్వోరహనైశ్వరే హ్రియ యత్పాదయో స్పర్శన హరిశ్చితేంద్రియం హర్షితేంద్రియం సారీ యత్పాదయో స్పర్శన హర్షితేంద్రియం. ఎవరైతే సరైన దృష్టి లేదో, అశుద్ధమైన దృష్టి ఉందో, అటువంటి వారికి అనిపిస్తుంది ఈ భగవంతుడి యొక్క కళ్ళు ఎప్పుడు మత్తుగా ఉన్నాయి, మద్యపానం చేసిన విధంగా వాళ్ళకు కనిపిస్తాయి. ఎవరికైతే అశుద్ధమైన కళ్ళు ఉన్నాయి, అటువంటి బుద్ధి లేని వాళ్ళు, భ్రమితమైన వాళ్ళు భగవంతుడి పట్ల కూడా ఒక్కొక్కసారి క్రోధాన్ని వ్యక్తం చేస్తారు. ఇలా భగవంతుడి పైనే క్రోధించుకోవడం కారణంగా వారికి భగవంతుడు కూడా వారిపైన క్రోధం ప్రదర్శిస్తున్నట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు భయపడిపోతారు. ఈ విధంగా ఇదంతా కూడా ఒక భ్రమ. విన్ ద వైఫ్స్ ఆఫ్ సర్పెంట్ డీమన్, ఎప్పుడైతే ఈ యొక్క సర్పెంట్ డీమన్ యొక్క భార్యలు, నాగపత్నులు, వారు భగవంతుడి యొక్క పాద స్పర్శ ద్వారా వాళ్ళు విచలితమై వాళ్ళు సిగ్గుతో ఇంకా ముందుకి భగవంతుడికి వెళ్ళి ఆరాధించుకోలేకపోయారు. కానీ భగవంతుడు మాత్రం వాళ్ళని స్పర్శించినా ఏమాత్రం విచలితం అవ్వలేదు. ఎందుకంటే ఆయన అన్ని సమయాల్లో కూడా ఆయన సమాన దృష్టితో అందరినీ చూస్తాడు. అందుకనే ఎవరు ఆ భగవంతుడిని ఆరాధించకుండా ఊరుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఎన్నో కారణాలున్నా మీరు విచలితం అవ్వడానికి, అయినా కానీ ఒకవేళ ఆ వ్యక్తి విచలితం అవ్వకుండా ఉండగలిగితే ఆ వ్యక్తిని ధీరా అంటారు, ఈక్విపోయిస్డ్. సో ఈ విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన చిన్మయస్థలంలో ఉంటాడు కాబట్టి ఇలాంటి ఏ భౌతిక విషయాలు, వస్తువులు, స్పర్శ ద్వారా కూడా ఆయన విచలితం అవ్వడు. సో ప్రహ్లాద్ మహారాజ్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. ఆయన కూడా ధీర, ఎందుకు ఎందుకంటే హిరణ్యకశిపు అతన్ని చంపడానికి ప్రయత్నించినా కానీ ఆయన ఏమాత్రం భయపడలేదు, విచలితం అవ్వలేదు. అలాగే తర్వాత నరసింహదేవి వచ్చి ఆ హిరణ్యకశిపుని చంపేసినా కానీ ప్రహ్లాదుడు ఏమాత్రం విచలితం అవ్వలేదు, ఆయన కామ్ అండ్ క్వైట్గా అలాగే ఉన్నాడు అన్నమాట. అవునా, బ్రహ్మదేవుడు కూడా భయపడిపోయాడు కానీ ప్రహ్లాద్ మహారాజు భయపడలేదు, హిరణ్యకశిపుని చూసి భయపడలేదు, నరసింహస్వామిని చూసి భయపడలేదు, అందుకే ఆయన ధీర అన్నారు. సో అలాంటి వారిని ధీర అంటారు అన్నమాట. యమాహురస్య స్థితి జన్మ సంయమం త్రిభిర్విహీనం యమనంతం ఋషయః న వేద సిద్ధార్థమివ క్వచి స్థితం భూమండలం మూర్ధ సహస్రధామసు. ఇంకా ఏమంటా అంటే శివుడు ఇంకేం ప్రార్థిస్తున్నా అంటే అందరూ ఋషులు మునులు అందరూ కూడా భగవంతుడే సృష్టికర్త, పాలనకర్త, వినాశకర్త అనే విషయాన్ని గ్రహించి స్వీకరించారు. ఆయన ఇవన్నీ చేసినా కానీ ఆయనకేం అవసరం లేదు ఇవన్నీ చేయాల్సిన కార్యాలు, కానీ ఇవన్నీ చేస్తారు ఆయనే. అందుకనే భగవంతుడు అనంతం, ఆల్తో ఈజ్ యాక్చువల్లీ హెస్ నథింగ్ టు డూ విత్ దిస్ యాక్టివిటీస్. అలా ఆయన కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు అనంతం. అలా భగవంతుడు శేష అవతారంలో ఆయన కొన్ని అంటే అన్ని బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండాలని ఆయన యొక్క పడగ పైన ఆయన ఉంచుకుంటాడు. ఒక్కొక్క పడగ పైన ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుంది. అయినా కానీ అతనికి అదేం బరువు అనిపించదంట. ఒక మస్టర్డ్ సీడ్ అంటే ఆవకు గింజ, మీ తలపైన తలపైన ఒక ఆవ గింజ పెడితే మీకు ఎంత దాని బరువు తెలుస్తుంది, అలాగే అంట ఆయనకి ఆ పడగ పైన ఆవు గింజ ఉన్నంత ఆ బ్రహ్మాండాన్ని మూస్తే ఆయనకు అంత బరువే అనిపిస్తుందంట. అంటే అసలు బరువే అనిపించదని. సో కాబట్టి ఎవరైనా నిజంగా మనిషి జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని తప్ప ఇంకోని పూజిస్తారు. 22-23 శ్లోకాలు. యస్యాద్య ఆసిత్ గుణ విగ్రహో మహాన్ విజ్ఞానదిష్ణ్యో భగవాన్ అజః కిల యత్ సంభవోహం త్రివృతాస్వతేజస వైకారికం తామసమైంద్రియం సృజే ఏతే వయం యస్య వశే మహాత్మనః స్థితా శకుంత ఇవ సూత్రయంత్రితా మహానహం వై కృత తామసేంద్రియా సృజామ సర్వే యదనుగ్రహాదిదం. ఆ భగవంతుడి నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టేది, ఆ బ్రహ్మదేవుడు నుంచే కదా హూస్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ టోటల్ మెటీరియల్ ఎనర్జీ, బ్రహ్మదేవుడి అంతా మహత్తత్వం నుంచి శరీరం తయారవుతుంది. ఆ బ్రహ్మదేవుడు మొత్తం ఆయన బుద్ధితో, ఆ బుద్ధి ఉంది ఆయన మొత్తం, బుద్ధి మన బుద్ధి అహంకారంలో బుద్ధి మొత్తం ఇంటెలిజెన్స్ అంతా కూడా ఆయనలో ఉంది. ఆయన ముఖ్యంగా ఈ యొక్క రజోగుణానికి ప్రతినిధి. ఈ బ్రహ్మదేవుడు నుంచే నేను కూడా పుట్టాను అహంకారం యొక్క ప్రతినిధిగా రుద్ర. ఇలా నా ఒక శక్తితో నేను ఎంతోమంది దేవతల్ని సృష్టిస్తాను, 5 పంచమహాభూతాలని, ఇంద్రియాలని. సో అందుకే నేను మిమ్మల్ని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటాను, ఎందుకంటే మీరు మా అందరికన్నా కూడా గొప్పవాళ్ళు. బ్రహ్మ శివుడు అంటే నేను, నా బ్రహ్మ కన్నా మీరు గొప్పవాళ్ళు. ఇంకా మీ కంట్రోల్లోనే మేము, మిగతా దేవతలందరూ, ఈ భౌతిక పదార్థాలు, పంచమహాభూతాలు, ఇంద్రియాలు అన్నీ కూడా మీ నియంత్రణలో ఉన్నాయి. ఎలాగైతే ఒక పక్షిని ఒక వ్యక్తి తాడుతో నియంత్రిస్తాడో కట్టేసి, ఈ భగవంతుడు మీ కృప వల్లనే సృష్టి, పాలన, ప్రళయం, ఈ భౌతిక ప్రపంచం యొక్క సృష్టి, పాలన, ప్రళయం అన్నీ జరుగుతున్నాయి. అందుకే నేనే మీకు నా దండ ప్రణామాలు అర్పించుకుంటున్నానని శివుడు ప్రార్థించుకుంటున్నారు. ఓకే, ఒక్కొక్కసారి ఇలా గద్దెల్ని, వల్చర్స్ని ఈ విధంగా తాడుతో కట్టి వాటిని కంట్రోల్ చేస్తారంట. సో ఇక్కడ ఆ ఉదాహరణ చెప్తున్నానంట శివుడు. మీరు అలా అందరినీ కంట్రోల్, నియంత్రించి మీ నియంత్రణలోనే ఉన్నారు, అందరూ మీ నియంత్రణలోనే ఉన్నారు, మీ ఆదేశాలను సరైన అందరూ పనిచేస్తున్నారు. ఇక లాస్ట్ శ్లోకం మీద వచ్చి ఈ అధ్యాయానికి. యన్నిర్మితాం కర్హ్యపి కర్మ పర్వణి మాయాంజనోయం గుణసర్గమోహితః న వేద నిస్తారణ యోగమంజస తస్మై నమస్తే విలయోద్ధయాత్మని. ఈ విధంగా శివుడు తన యొక్క ప్రార్థన ముగిస్తున్నాడు. ఏమంటున్నారంటే శివుడు, ద ఇల్యూజరీ ఎనర్జీ ఆఫ్ ద లార్డ్, మీ యొక్క మోహమాయ శక్తి ఏదైతే ఉందో అది అందరి బద్ధ జీవుల్ని బందీ చేసేసి ఈ భౌతిక ప్రపంచంలో పెడేస్తుంది. అందుకనే మీ యొక్క కృప గనక దొరకలేదనుకోండి, మాలాంటి వాళ్ళు ఈ యొక్క బంధంలో, ఈ భౌతిక బంధంలో, ఈ మోహమాయ ప్రపంచంలో మునిగిపోతారు. అందుకనే నేను మీకు నా ప్రణామాలను అర్పించుకుంటున్నాను, ఎవరైతే సృష్టి మరియు ప్రళయానికి కారకులు. సో ఈ భౌతిక మహా ఈ భౌతిక మా ప్రపంచం, ఇంకా ఈ ప్రకృతి, ఇంకా భగవంతుడి యొక్క ఈ మాయ మహా ఈ మాయ మహామాయ ఇది భగవంతుడు అంటాడు, అది నా శక్తి. దైవిహేష గుణమై మమ మాయా దురత్యయ మామేవయే ప్రపత్యంతే మాయా మీ తాం తరంతితే. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు శివుడు, మీ కృప లేకపోతే ఈ మాయ నుంచి మేము బయటపడలేము. అదే భగవంతుడు గీతలు చెప్పింది, ఇది మా మాయ, నా మాయను దాటి వెళ్ళడం అంత సులువు కాదు, చాలా కష్టం. కానీ మీరు ఎంతో ఈజీగా నా మాయను దాటి రాగలరు, దాటి వెళ్ళగలరు, ఒకవేళ మీరు నాకు శరణాగతులు అవుతే. అదే ఫార్ములా అనమాట, భగవంతుడికి శరణాగతులు అయితేనే మనము ఈ మాయ నుంచి బయటపడగలం, ఈ మోహ మాయ నుంచి బయటపడగలం, లేకపోతే లేదన్నమాట. సో ఈ మొత్తం ప్రకృతి మాయ కూడా మయధ్యక్షేణ ప్రకృతి శూయతే సాచరాచరం. ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడికి నిర్దేశానుసారంగానే నడుస్తుంది. సో ఇది ఒక మెషిన్ వంటిది ప్రకృతి, ప్రకృతి మెషిన్ వంటిది. కానీ ఈ మెషిన్ ఆపరేట్ చేసే వ్యక్తి ఎవరంటే భగవంతుడు. సో ఈ మెషిన్ ప్రకృతిని ఆపరేట్ చేసేది ఎవరు? మయ అధ్యక్షైన ప్రకృతి, భగవంతుడి అధ్యక్షతలో నడుస్తుంది ప్రకృతి. సో ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో, అరే ప్రకృతి అంతా భగవంతుడి అధ్యక్షతలో నడుస్తుంది, అందుకే ప్రకృతి నుంచి, భౌతిక ప్రకృతి నుంచి, మాయ నుంచి, మూడు గుణాల నుంచి బయటపడాలంటే ఆపరేటర్ ఎవరైతే భగవంతుడు ఉన్నాడో ఆయన శరణం మనం తీసుకుంటే ఆయన కెపాసిటీ ఉంది దీని నుంచి మనం బయటపడేయడానికి. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన జీవిత సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం, భగవంతుడికి శరణాగతం అవ్వాలని. సో కానీ అది ఎవరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రబధ్యతే వాసుదేవం సర్వం ఇది స మహాత్మ సుదుర్లభ. సో ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనామంతే, అలా ఎన్నో జన్మలైతే తర్వాత ఒక బద్ధజీవి ఆత్మ ఇలాంటి జ్ఞానం లభించినప్పుడు, అయ్యో నేను భగవంతుడి శరణాగతి అవ్వాలి. ఎందుకు? ఎందుకంటే వాసుదేవ సర్వం ఇది, అన్నిటినీ నియంత్రించేది ఆయనే, అన్నిటిపైన ఉన్నది ఆయనే, ఆయనకి మనం శరణాగతం అవ్వాలి అనే వ్యక్తి ఎవరు ఈ కంక్లూజన్కి వస్తారో, ఇలా ఆలోచించడానికి ఆలోచించగలుగుతారో, ఎన్నో జన్మల తర్వాత అలాంటి ఆలోచన వస్తుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు, అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే అలా భగవంతుడికి శరణాగతి అవుతారో, ఇలాంటి ఆలోచనతో ఆ వ్యక్తిని మహాత్ముడు అన్నారు. స మహాత్మ, అతను అసలు మహాత్ముడు. అటువంటి వాడు చాలా దుర్లభం, ఎవరిని పడితే వాడికి మహాత్మ అనేయకూడదు. అందుకని మహాత్మ అంటే ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో, అర్థం చేసుకొని భగవంతుడే సర్వకారణ కారణం అనే విషయాన్ని అర్థం చేసుకొని, నాకు ముక్తిని ప్రసాదించగలిగేది, మోహమాయ నుంచి బయటపడించగలిగేది ఈ భగవంతుడు మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడికి శరణాగతులు ఎవరైతే అవుతారో వారిని మహాత్మ అంటారు. అలాంటి మహాత్ములు చాలా దుర్లభం. స మహాత్మ సుదుర్లభం. ఓకే, సో ఇదన్నమాట ఈరోజు యొక్క విషయం, చర్చ, అధ్యాయం 5వ స్కందం 17వ అధ్యాయం 24వ శ్లోకంతో ముగుస్తుంది. సో ఇక్కడే భక్తి వేదాంత పర్పట్స్ తాత్పర్యాలు కూడా ముగుస్తున్నాయి. సో మనం ఇక్కడే ఈరోజు సెలవు తీసుకుందామంట. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ అధ్యాయంతో మొదలు పెడదాం, అప్పటి వరకు సెలవు. శిల ప్రభుపాదకి జయ, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ, సమవేత గౌర భక్త బృందికి జయ, నితాయి గౌర సీతనాథ ప్రేమానందే హరి.